మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో 12th చాప్టరు చదువుకుంటున్నాం ఇప్పుడు మనం. హస్తినాపుర సౌధములకు ఉపభవనములు రాజప్రసాదము చుట్టూను 2 క్రోశముల వైశాల్యమున విస్తరించుకొని ఉన్నవి. వానికి నడుమ సన్నని బాటలు కాలినడకకు మాత్రము పరిమితములైనవి కొన్ని కలవు. బాటలకిరువైపులా ఉన్న ఉపభవనములలో చక్రవర్తుల కొలువులోని పరిజనముల కుటుంబములు నివాసమున్నవి. ఆ భవనముల పైన ఉన్న గోపుర ద్వంద్వము భూమిలోనికి తల్లక్రిందులుగా దూరి ఊడలు దిగినట్లు కోనేటి నీటిలో ప్రతిబింబితములై సూర్యోదయమునకు ముందున్న తొలి వెలుగులో దూరము నుండి మసక మసకగా కనిపించుచున్నవి. కోనేటి మెట్లు దిగుచున్న ఒక వ్యక్తి తన భుజముపైనున్న అంగవస్త్రము ఒడ్డున పెట్టి గాలికెగురకుండా అంగవస్త్రముపై రాగి బొట్టు పెట్టెను బరువు పెట్టుచున్నాడు. అతని కన్నులకు ఉదయసూర్యుని కాంతులు కోనేటి నీటిపై ప్రతిబింబించుచు తిరుచూర్ణము నీటిలో కలిపినట్లుండెను. ఆజానుబాహువై ఖర్జూరపు కాయవలె గట్టి కాయ వంటితో కోనేటి మెట్లు దిగుచున్న ఆ వ్యక్తి నీటిని చేతులతో కదిలించుచు ప్రాతస్మరణ స్తోత్రములు పఠించుచు విధి విధానముగా స్నానమాచరించుచుండెను. పుణ్య నదులను ప్రశంసించుచు ముక్కుమూసి ముమ్మారు కోనేటి నీటిలో మునిగి లేచెను. బంగారు కడ్డీల వంటి తన చేతులు తోముకొనుచు అతడు తీరము వైపునకు కన్నెత్తి చూచెను. 18 సంవత్సరముల వాడొకడు తీరమున వస్త్రములు విప్పి చెడ్డీ ధరించి గురువుగారు నమస్కారము అని కేకపెట్టి తటాలున చప్పట్లు చరచి కోనేటి నీటిలోనికి తలక్రిందులుగా దుమికెను. పల్లటీలు కొట్టుచూ స్నానము చేయుచున్న విదురుని సమీపమునకు వచ్చి నీరు కదిలించుచూ నిలబడెను. విదురుడు చిరునవ్వు నవ్వి స్నానము పూర్తి చేసి మెట్లెక్కి ధౌతవస్త్రములు ధరించి బొట్టు పెట్టె తీసి తిరుమణి తిరుచూర్ణములతో ఊర్ధ్వపుండ్రములు దిద్దుకొనుచుండెను. యువకుడు స్నానము పూర్తి చేసి ధౌతవస్త్రములు ధరించి విదురిని సమీపమునందు మెట్లపై కూర్చుండెను. విదురుడు సాహసము వివేకము చిత్తశుద్ధి శాంతి మొదలగు గుణములు పుట్టుకతోనే వచ్చునుగాని అభ్యాసము చేసినచో అంటవు. నీవు పుట్టుకతో అతి సాహసివి. నేను మెట్టు దిగి స్నానము చేయగా ప్రతిదినము నీవు దుమికి పల్లటీలు కొట్టి స్నానము చేయుదువు. నేను వలదని చెప్పినచో నీకు నచ్చదు. తగులబోవు దెబ్బను ముందే తెలుసుకొని వివేకము అలవడవలెను. అలవడని దశలో హితము చెప్పినచో చాదస్తం అనిపించును. సాహసము నాకు సహజగుణమని మా తల్లి రాధాదేవి కూడా ప్రతిదినము భయపడుచునే నన్ను మెచ్చుకొనుచుండును. లేకలేక మాకు దొరికిన వాడవు. సాహసపు పనులు చేయకుమని ఆమె నన్ను అనుదినము హెచ్చరించుచుండును. హెచ్చరించుచునే మెచ్చుకొనును అని పలుకుచున్న రాధేయుని కన్నులు సౌందర్య గర్వరేఖలతో మెరిసిపోయెను. కరగించిన బంగారు పోతపోసినట్లున్న రాధేయుని దేహకాంతులపై ప్రభాత భానుకిరణములు ప్రతిబింబించుచుండగా ముఖము బాలభాస్కరుని వలె మిసమిసలాడినది. రాధేయుడు, గురువుగారు, మీరు సకల శాస్త్రములు ఎరిగినవారు. నా తల్లిదండ్రులు ఎవరో నేనెచ్చట పుట్టితినో తెలియదు. తమరు ధ్యానమునందు తెలుసుకొని వివరింపుడని పలుమారు కోరి ఉంటిని. నేడు మీ ధ్యానమైన వెనుక చెప్పుదురా? విదురుడు, చెప్పినచో ఏమి చేసెదవు? మీ తండ్రి ఈ భూములు పరిపాలించు మహారాజెవరో కావచ్చును. రాధేయుడు అయినచో నాకు జన్మమును కల్పించి ఇట్లు లోకములోనికి విడిచిపెట్టుట ఎట్లు సంభవము? దానివలన అతనికి ఏమి లాభము? విదురుడు, జగద్విఖ్యాతులైన వారు ఒక్కొక్కప్పుడు అసహాయులగుట కూడా సంభవము. అనాలోచితముగా జరిగిన పనుల వలన వారి జగద్విఖ్యాతియే అడ్డువచ్చి ఇట్టి మార్గములనవలంబింపచేయును. ఇంతకును నీ తల్లిదండ్రులెవరో తెలిసినచో వారి దగ్గరకు పోయేదవా? రాధేయుడు పోయేదను. పోయి నేను వారి కుమారుడనని నిరూపించుకొందును. వారు నన్ను ఆదరింతురు. అప్పుడు నేను తిరస్కరించి వారి నవమానించి మరల నా తల్లి రాధాదేవి దగ్గరకు వచ్చేదను. అట్లు చేయవలెనని నాకు కుతూహలముగా ఉన్నది. వారికి ఎట్లయినను బుద్ధి చెప్పవలెనని ఉన్నది. విదురుడు, నిన్ను కొనిపోయి మన మహారాజు ధృతరాష్ట్రునకు పరిచయము చేయవలెను అనుకొనుచున్నాను. రాధేయుడు, మా తండ్రి గారు ధృతరాష్ట్రుని కొలువులోనే ఉన్నారు కదా, నేనెట్లును మహారాజు సేవలోని వాడనే. విదురుడు, నా ఉద్దేశ్యము వేరుగా ఉన్నది. రాజకుమారులతో సామంతుల పిల్లలతో పాటు నీవును విద్యాభ్యాసము చేసి ధనుర్వేదము కూడా నేర్చుకొనవచ్చును. రాధేయుడు, నాకు ధనుర్విద్యను అభ్యసింపవలెనని మిక్కిలి కుతూహలముగా ఉన్నది. బ్రాహ్మణ క్షత్రియ గురువులలో ఎవరునూ నాకు సక్రమముగా శిక్షణమిచ్చుటకు అంగీకరింపరు. కొంతవరకు స్వయం కృషితో అభ్యాసము చేసి తిని మా తండ్రి గారితో చెప్పి మీ వెంట వచ్చేదను. ఇంతకును నేను సూతవంశము వాడను కదా, నన్ను క్షత్రియుల పిల్లలతో విద్యను అభ్యసింపనిత్తురా. విదురుడు, ధనుర్విద్యాలయమునకు నిర్వాహకుడు భీష్ముడు. అతడట్టి భేదములు పాటింపడు విశాల బుద్ధి. రాధేయుడు, అవును, వారి తండ్రి గారు శంతన మహారాజు దాసవంశ స్త్రీని వివాహము చేసుకొనిరి. ఇక మా వంటి వారిని అంగీకరింపక ఎట్లుండును? విదురుడు, నన్ను గురువుగారని సంబోధించుచున్నావు. నా వినయ విధేయతలు నీకంటవేమి? కన్నతండ్రి కనిపించినచో తిరస్కరింతు నందువు. విశాల దృష్టి కల భీష్ముని ప్రశంసించినప్పుడు వాని తండ్రి దాసకన్యను వివాహమాడెను అందువు. రేపు నన్ను దాసీపుత్రుడని కూడా గౌరవింపగలవు. నీవిట్లే నా శిష్యుడవై పెద్దవాడవైనచో నేను స్వయముగా నామములు పెట్టుకొనవలసిన శ్రమ తగ్గును. నీకి చాంచల్యము వక్రబుద్ధి పోవుటకు సూర్యమంత్రమును ఉపదేశించెదను. ఉపాసింతువా? రాధేయుడు, సూర్య భగవానుడు నా అభీష్టములు నెరవేర్పగలడని మీరు మాట ఇచ్చినచో ఉపదేశింపుడు. విదురుడు, అవును, ఉద్ధరించుటకు ఉపదేశము పొందుము. ఇంతకు నీ అభీష్టమేమి? రాధేయుడు, నేనొక మహారాజు కావలెను. దేశములన్నిటినీ జయింపవలెను. శత్రు సంహారము చేసి బాహుబలము ప్రకటింపవలెను. విదురుడు, శత్రు సంహారము చేయవలెనన్నచో మొదట శత్రువులను సృష్టించుకొనవలెను. నీ నోరు దానికి బాగుగా పనికి వచ్చును. వినయ విధేయతలు నేర్చుకున్నచో పెద్దల ఆశీస్సులతో నీ బాహుబలము దేశరక్షణకు పనికి వచ్చును. పద్మాసనాసీనుడవై కన్నులు మూసుకొని ప్రణవముతో సూర్యదేవుని ఉపాసింపుము. నేనును నా నిత్యానుష్ఠానమును పూర్తి చేసెదను. ఇరువురును పద్మాసనాసీనులై నిమీలిత లోచనులైరి. విదురునితో పాటు రాధేయుడును ప్రణవమును చరించుచు ధ్యాన నిమగ్నుడయ్యను. విదురుడు నారాయణ మంత్రమును జపించుచు చిరకాలము సమాధినిష్టలో ఉండెను. అతడు కన్నులు తెరిచి చూచుసరికి రాధేయుడచ్చట లేడు. విదురుడు ఇంటికి తిరిగి వచ్చు వేళకు వాని ప్రాంగణమున అతని ప్రవచనమును వినుటకై ఆస్తికజనులు సమావేశమై ఉండిరి. అది అతని దినచర్యలో ఒక భాగము. విదురుడు ఉన్నతమైన పీఠమున దర్భాసనముపై కూర్చుండి వాల్మీకి రామాయణమున బాలకాండములోని కొన్ని శ్లోకములను శ్రావ్యముగా గానము చేసి ప్రవచనము సాగించెను. రావణుని దుండగములను గూర్చి బ్రహ్మాదులు నారాయణునితో మొరపెట్టుకునుటకు క్షీరాబ్ధికి పోవుట, నారాయణుడు రావణవధార్థమై లక్ష్మీదేవితో భూమికి దిగివచ్చుట కంగీకరించుట అను ఘట్టమును గానము చేసి ఇట్లు వ్యాఖ్యానించెను. త్రేతాయుగమున రాక్షసులు బలవంతులై ఋషులను హింసించిరి. ఋషులనగా లోకహితము కోరినవారు, రాక్షసులనగా రాక్షస గుణములు కలవారు. ఋషులు సద్గుణ సంపన్నులు. రాక్షస గుణములు కలవారికి ఎప్పుడును సద్గుణవంతులతో వైరముండును. వారికి గల ఈర్ష్యయే దానికి కారణము. ఇచ్చట ఒక సృష్టి రహస్యం ఉన్నది. సద్గుణములు కలవారిపై ఈర్ష్య వహించుట అనగా సద్గుణములను గట్టిగా ధ్యానించుటయే. దానివలన రాక్షసులకు సద్గుణములు స్మరణ సంస్కారములుగా హృదయములయందు ముద్రింపబడును. రాబో జన్మలు రాక్షస జన్మలు కాకుండా ఈ సంస్కారములు కాపాడును. కనుక ప్రకృతి ఈర్ష్యను వారికి సహజ గుణముగా నిలిపి వారి భవిష్యత్ జన్మల సాధనకు ఉపకరింపచేయును. ఈ ప్రయోజనము కొరకే సజ్జనులతో దుర్జనులకు నిరంతరము సంఘర్షణము జరుగుచుండును. అది మితిమీరి దుర్జనుల దుండగములు పెచ్చు పెరిగినప్పుడు మాత్రము నారాయణుడు అవతారమెత్తుటకు దిగివచ్చుచుండును. శ్రోతలలో ఒకడు హరిదాసుడు అనువాడిట్లు ప్రశ్నించెను. ఇప్పుడు అవతారమూర్తి అష్టమగర్భమున దిగివచ్చునని చాలామందిమి నమ్ముచున్నాము. ఇప్పుడు రాక్షస బాధలు మనకేమయూ లేవు కదా. అవతారమూర్తి దిగివచ్చుట ఎందులకు? విదురుడు రాక్షసులని వేరుగా కొందరు కోరలతో మిడిగురుడ్లతో ఉండనక్కరలేదు. మనలోనే గుణములను బట్టి రాక్షసులుగా దేవతలుగా నరులు మెలగుచున్నారు. ఉదాహరణమునకు కంసుడు తన తండ్రిని సోదరి దేవకిని ఆమె భర్త వసుదేవుని చెరపట్టెను. దయలేనివాడై పసికందులను చంపెను. అది రాక్షస లక్షణమే కదా. జరాసంధుడు రాజకుమారులను పట్టి కాలభైరవునకు బలి ఇచ్చుచున్నాడు. అది రాక్షస ప్రవృత్తియే కదా. శమదమాది గుణములు పరోపకార బుద్ధి లేనివారే రాక్షసులు. హరిదాసు అయ్యా, నేటి కాలమున ప్రభువులు ప్రభుత్వాధికారులు దోపిడి కాండ్రై ప్రజలను పీడించుచున్నారు. పాడి పంటలు వృత్తులుగా కలవారికి నిలువనీడ లేకుండా చేయుచున్నారు. ప్రజల సువర్ణములను లంచముల రూపమున అపహరించి పరిపాలకులే పంచుకొనుచున్నారు. దేశద్రోహులకు విదేశీయులతో మొగమాటమి పెంచుకొని వారిని అభిమానించుచున్నారు. సాధుజనులకు దేశ ప్రజలను అవమానించుచున్నారు. వీరందరూ రాక్షసులనియే నిర్ణయింపవచ్చునా? విదురుడు అట్లని అంగీకరింపక తప్పదు. హరిదాసు అయినచో నారాయణుడు వెంటనే దిగివచ్చి వారిని శిక్షింపక జాగు చేయుట ఎందులకు? ఎప్పటికప్పుడే శిక్షింపవచ్చును కదా. విదురుడు శిక్షించుటకే అష్టమగర్భమున అవతరించుట. ఇప్పుడు కూడా శిక్షించుచునే ఉన్నాడు. దానిని గ్రహించుట కష్టము. ప్రభుత్వాధికారుల దోపిడులను లంచములను ఎదుర్కొనక ప్రజలు సహించుచున్నారు. సహించుట అనగా తాము కూడా ఆ పాపములో భాగము పంచుకొనినట్లే కదా. పాపమును అంగీకరించుట సహించుట పంచుకొనుటయే అగును కాని విధేయత అనబడదు. ఇట్లు పంచుకొనుచున్న ప్రజలందరూ కొద్దిగానో గొప్పగానో రాక్షసులైనట్లే కదా. ఈ విధముగా ప్రజలు కూడా పాపులుగా ప్రవర్తించిన తరములలో ప్రభుత్వములు కూడా వానికి తగినట్లే ప్రవర్తించి పరిపాలించును. ప్రజల నుండియే ప్రభుత్వాధికారులు కూడా పుట్టుచున్నారు. కనుక వారి దుష్టత్వమే వారిపై ప్రభుత్వముగా ప్రత్యక్షమై బాధించును. దానివలన ప్రజలు దుఃఖ దారిద్ర్య బాధలు అనుభవింతురు. ఇంతకన్నా శిక్షించుటకు నారాయణుడు అంగీకరింపడు. అందరినీ చంపినచో ఇంక ప్రజలే ఉండరు. కనుక నారాయణుడు ప్రజలను చంపక ప్రాణములతోనే శిక్షించును. ప్రజలలో ఒక్కొక్కడే ప్రభుత్వమున కమ్ముడు పోయి మిగిలిన ప్రజలకు కీడు తలపెట్టును. ఇట్టి సందర్భములలో దుష్టుల రూపమున ప్రజలను బాధ పెట్టుచున్నది కూడా నారాయణుని దుష్ట శిక్షణ విధానమే. హరిదాసు ఇట్టి సందర్భములలో ప్రజల కర్తవ్యమేమి? విదురుడు రోషపడినచో రాక్షసత్వం ఇంకనూ పెరుగును. పరోపకార బుద్ధి ఒక్కటే విమోచనకు మార్గము. తన్ను తాను రక్షించుకొనుటకు కూడా ఇంతకన్నా మార్గము వేరొకటి లేదు. ఒక పర్ణ కుటీరమునకు నిప్పంటుకొని తగలబడుచున్నప్పుడు మిగిలిన కుటీరముల వారు తప్పులెన్నరాదు. దాని నార్పుటకు ప్రయత్నింపవలను. యత్నింపనిచో తమ కుటీరములు కూడా తగులబడిపోవును. ధర్మము యొక్క స్వరూపమిట్టిది. ఇష్టమున్నవాడైనా లేనివాడైనా ఆత్మరక్షణము కోరినచో ధర్మ మార్గమును అవలంబింపవలను. ఇష్టమున్నవానికి ధర్మము నారాయణుడుగా దర్శనమిచ్చును, ఇష్టము లేనివానికి యమధర్మరాజుగా దర్శనమిచ్చును. ఎదిరించిన వానిపైకి ధర్మము త్రాచుపాము వలె తల ఎత్తి బుస కొట్టును. అధర్మమును నిర్లక్ష్యము చేసిన వానిపై పగపట్టి త్రాచు వలె కరచును. ఇట్టి ధర్మము నేడు ప్రజలచే నిర్లక్ష్యము చేయబడుచున్నది. కనుక రాక్షసులకు వారిలో కొందరు ప్రభువులై ప్రభుత్వాధికారులై ప్రజలను దోచుకొనుచున్నారు. ధర్మగతి సూక్ష్మమై గ్రహించుట కష్టము కనుక ఇట్టి శతాబ్దములలో నారాయణుడు వాసుదేవుడై ప్రజలలో వసించుచు వేరుగా శ్రీహరియై భూమికి అవతరించును. హరిదాసు, దీనిని బట్టి ఎవడైనను తానవతారమని చాటుకొనవచ్చును గదా. వాని చేతులలో ప్రజలు మోసపోకుండా నిజమైన అవతారమూర్తిని గుర్తించుట ఎట్లు? విదురుడు, అవతారమూర్తిని గుర్తించుటకు ప్రజలెవ్వరునూ తహతహ పడనక్కరలేదు. అతడే గుర్తింప చేయును. తన ధర్మమును తాను సక్రమముగా నిర్వర్తించుచుండుట ఒక్కటే ప్రజల కర్తవ్యము. దానిని మాని అవతారమూర్తికై ఎదురుచూచువారు ఎవనికో భజనపరులై బ్రతుకవలసి వచ్చును. అవతారమూర్తి దిగివచ్చి మన కోరికలు తీర్చి మన పనులన్నీయూ చేసిపెట్టి కూడుగుడ్డ నొసగి మనకు మోక్షము ప్రసాదింపవలెనని పూజలను భజనలను లంచము పెట్టుట లోకమును వంచన చేయుట అగును. అట్టివారికతడు అందడు. నీతి పథమున వ్యక్తిగత జీవితమును మలచుకొనుచు రాష్ట్రమున తన కర్తవ్యము నెరిగి ప్రవర్తించువాడు మాత్రమే అవతారమూర్తిని వాని తత్వమును గ్రహింపగలుగును. దానిని పాటింపని వారికి అవతారమూర్తి కన్నుల ఎదుట మెలగుచున్నను తమ వంటి సామాన్య మానవుడిగానే కనిపించి భ్రమగొల్పును. ఇది విదుర నీతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథంలో 12th చాప్టర్ అయిపోయింది.